ಭದ್ರಂ ಕರ್ಣೀಭಿಶೃಣುಯಾಮದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುವಾದುಂಸಸ್ತನೂಭಿಃ ವ್ಯಶೇಮ ದೇವಹಿತಂ ಯದಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
36ವ ಪೇಜಿ ಪದವ ಮಂತ್ರ.
ಯದಾ ತ್ವಮಭಿವರ್ಷಸಿ ಅಥ ಇಮಾಃ ಪ್ರಜಾ ಪ್ರಾಣತೇಃ ಪ್ರಜಾಃ ಅಥ ಇಮಾಃ ಪ್ರಾಣತೇಃ ಪ್ರಜಾಃ ಆನಂದರೂಪಾಸ್ತಿಷ್ಠಂತಿ ಕಾಮಾಯಾನ್ನಂ ಭವಿಷ್ಯತೀತಿ
ಪಿಪ್ಪಲಾದ ಮಹರ್ಷಿ ಭಾರ್ಗವುಡು రెండో శిష్యుడు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. ప్రాణము యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఒక కథ రూపంలో చెప్పి ఇంద్రియాలన్నీ కూడా 5 జ్ఞానేంద్రియములు 5 కర్మ ఇంద్రియములు అంతఃకరణం మనసు బుద్ధి చిత్త అహంకారం ఇవన్నీ కూడా తమకు తామే చాలా గొప్ప అని అనుకుంటున్నప్పుడు ప్రాణదేవత చెప్తున్నది, నేను లేకపోతే మీరు ఈ శరీరంలో ఉండలేరు అని చెప్పినప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ కూడా నమ్మలేదు. అప్పుడు ప్రాణానికి తెలిసింది, వీటికి నా విలువ తెలియడం లేదు, కనుక వీళ్ళందరికీ నా యొక్క గొప్పతనం తెలియచేయాలి. ఈ ప్రాణశక్తి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి అహంకారం వస్తుంది అనే ఉద్దేశంతో ప్రాణదేవత ఆ శరీరంలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ కూడా వాటి పనులు చెయ్యలేక బలహీన పడిపోతూ ఉన్నప్పుడు అవి మేల్కొన్నాయి, గమనించినాయి, ప్రాణం బయటికి వెళ్ళిపోతున్నది, కనుక మన శక్తి తగ్గిపోతున్నది, బలహీనమైపోతున్నాం అని గ్రహించినాయి. గ్రహించి ఆ ప్రాణదేవతని స్తుతి చేస్తున్నాయి. ఇప్పుడు మేము నీ శక్తిని గ్రహించాము, నువ్వు చాలా గొప్పవాడివి ఓ ప్రాణదేవత అని చెప్పి హిరణ్య గర్భుణ్ణి ఆ సమష్టి ప్రాణమే ఈ శరీరంలో అధ్యాత్మ రూపంలో ఉన్నది, వ్యష్టి రూపంలో సమష్టిగా హిరణ్య గర్భుడిగా పరమాత్మే ప్రాణశక్తిగా ఉన్నాడు అని ఉపనిషత్తులో మనకు తెలియజేస్తున్నారు. పరమాత్ముడే, భగవంతుడే, ఈశ్వరుడే హిరణ్య గర్భ రూపంలో ప్రాణశక్తి రూపంలో మనకు వ్యక్తమవుతున్నాడు. సమష్టిగా ఉంటేనేమో సమష్టి ప్రాణమని హిరణ్య గర్భ అని అంటాం. అదే పరమేశ్వరుడు ఆ ప్రాణశక్తి ఈ అధ్యాత్మం అంటే ఈ వెష్టి శరీరంలో ఉంటే ఇక్కడ ప్రాణం అని చెప్పి అంటున్నాము. అదే హిరణ్య గర్భుడు, ఇక్కడ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఈ శరీరంలో వ్యాపించి ఉంది, అంతటా వ్యాపించి ఉన్నది అని చెప్పి చెప్తూ ఆ స్తుతి 5వ మంత్రాన్ని నుంచి స్తుతి జరుగుతున్నది. ఆ ప్రాణశక్తి యొక్క వైభవాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలు ఎలా పొగుడుతున్నాయి ఇప్పుడు అంటే, అంతా నువ్వే, నువ్వు సర్వాత్మకుడివి, అంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు, నువ్వు లేకుండా మేము లేము, మేమే కాదు ఈ సమస్త సృష్టి కూడా. ఏ ఏ శక్తి ఎందులో అయితే ఉన్నదో ఆ శక్తి అంతా నువ్వే ప్రాణశక్తి అన్నారు. ఆ చెట్లన్నీ పచ్చగా ఉంటున్నాయి అంటే ప్రాణశక్తి. ఆ సూర్యుడిలో ఉష్ణత ఉన్నది అంటే అది ప్రాణశక్తి. అణువు బాంబుల్లో ఉన్నటువంటి శక్తి, అణుశక్తి కూడా ప్రాణశక్తి. ఎక్కడ ఎక్కడ ఏ ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అంతా కూడా ప్రాణశక్తి అని తెలుసుకోవాలి. దేవీ స్తుతి చేసేటప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంట. అదే శక్తిని ఎన్నో రకాలుగా అక్కడ స్తుతి చేయబడింది. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఆ శక్తిని అనేక రకాలుగా అన్ని విధాలుగా శక్తే ఉన్నది అనేది. ఆ శక్తి అనేదే ప్రాణశక్తి. ఆ శక్తిని మనం గౌరవించాలి. అందుకనే దుర్గాదేవి, సరస్వతి, లక్ష్మి ఈ శక్తులన్నీ కూడా మనం పూజించేది ప్రాణశక్తే అన్ని విధాలుగా కనపడుతోంది అని ఆ విధంగా పొగుడుతూ ప్రాణాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు 5వ 10వ మంత్రంలో పిప్పలాదుల వారు, ఇంద్రియాలన్నీ ఈ ప్రాణాన్ని ఈ విధంగా స్తుతి చేస్తున్నాయి. వర్ష రూపంలో ఉన్నది కూడా నువ్వే ఓ ప్రాణదైవమా అన్నారు. యదా త్వం అభివర్షసి, ఎప్పుడైతే నువ్వు వర్షిస్తావో అంటే వర్ష రూపంలో ఈ యొక్క భూమిపై పడతావో, ఈ భూమిని తడిపి ఈ భూమాతల యొక్క తాపాన్ని పోగొడతావు. ఈ భూమాతల తాపాన్ని పోగొట్టడం వల్ల ఆ చినుక్కు పడగానే ఆ విత్తనం ఎలా మొలకెత్తుతుందో చూడండి. నెక్స్ట్ డే ఆ మొలక పైకి వచ్చేస్తుంది. ఎలా వస్తుందో ఆ భూమి, ఆ వర్షం, ఈ రెండింటి వల్ల ఆ విత్తనంలో ఉన్న ప్రాణశక్తి మొలక రూపంలో బయటకు వస్తుంది. కనుక జల రూపంలో నువ్వు వర్షిస్తున్నావు. అందుకని మృత్తిక, ఆ మట్టి కూడా, మట్టి వాసన అంటాం చూసారా, మనం వర్షం పడంగానే మట్టి వాసన వస్తుంది. ఆ మట్టి వాసన రాగానే మనకు వర్షం పడకపోయినా మన దగ్గర ఎక్కడో వర్షం పడింది అంటాం. ఎక్కడో వర్షం పడితే ఆ యొక్క మట్టి వాసన ఇక్కడికి వస్తుంది మనకు. మట్టి వాసన వస్తున్నది ఎట్లా అన్నారు, మనం నీళ్లు చల్లితే రాదు, ఆ పైనుంచి వర్షం కురిసినప్పుడు ఆ మట్టి వాసన వస్తుంది. మనం నీళ్లు చల్లితే కూడా వస్తుంది కొంచెం వాసన, కానీ వర్షం పడినప్పుడు వచ్చే వాసన వేరు, మట్టి వాసన అంటారు. దీనికి ఒక కథ కూడా చెప్పాను ఒకసారి మీకు, మట్టి వాసన. అందుకని మట్టిని ఆ పృథివీ ఉన్నటువంటి, ఆ పృథివీ దేవతలో ఉన్నటువంటి శక్తి మృత్తిక అంటాం. మృత్తిక ఆ భూమి మీద వర్షం పడినప్పుడు ఆ మట్టిలో నుంచి ధాన్యం, ఆహారం ఉత్పత్తి జరుగుతుంది వర్షం పడడం వలన. ఇమా ప్రజాహ ప్రాణతే ప్రజాహ ఆనందరూపాహ తిష్టంతి అథ ఇమా. ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వర్షం వలన ఈ ప్రజలందరూ కూడా, ప్రాణులన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. అందరికీ ఆనందమే వర్షం పడితే. పిల్లలకి ఆనందం, పెద్దవాళ్ళకి ఆనందం, పక్షులకి ఆనందం, జంతువులకి ఆనందం, అందరికీ ఆనందం, భూమాతకి అంతకంటే ఆనందం. భూతాపం పోతుంది, వేడంతా తగ్గిపోతుంది వర్షం పడగానే. అందుకని ఆ మృత్తికకి ఒక సూక్తమే ఉన్నది నారాయణ ఉపనిషత్తులో. మృత్తిక సూత్రం సూక్తం, మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. ఓ మృత్తిక, మృత్తిక అంటే పృథివీ రూపంలో ఉన్నది కూడా ఆ ప్రాణశక్తి. ఆ పృథివీ రూపంలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని మనం స్తుతి చేస్తుంటాం. నేను చేసిన పాపాలన్నిటినీ కూడా పోగొట్టు. మృత్తికే హనమే పాపం, నా పాపాన్ని పోగొట్టవలసింది. ఎన్మయా దుష్కృతం కృతం, నేను చేసినటువంటి దుష్కృతాలు, చెడ్డ పనులు ఏమైనా ఉంటే వాటన్నిటిని పోగొట్టు. మృత్తికే బ్రహ్మ దత్తాసి కాశ్యపీనాభి మంత్రిత, మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. నాకు పుష్టినివ్వవలసినది. భూమి తనకు తానుగా పుష్టినివ్వలేదు. భూమి మీద వర్షం పడినప్పుడు ఆ వర్షం వలన, భూమిలో వచ్చేటటువంటి ఆహారం వలన, ఆహారం వలన మనకు పుష్టి కలుగుతుంది. కనుక దానికి ముందు సూర్యభగవానుడి రూపంలో ఉన్నాడు ప్రాణశక్తి అని చెప్పి తెలుసుకున్నాం. త్వం సూర్యాహ అసి చంద్రహ అసి అని. కనుక సూర్యుడు సముద్రంలో నుంచి నీళ్లు తీసుకుంటే ఆ సముద్రంలో నీళ్లు మేఘంలోకి వెళ్ళి ఆ మేఘ రూపంలో ఉన్న నీళ్లు వర్షిస్తాయి. కనుక ఇదంతా ప్రాణశక్తి. కనుక మనకు నీళ్లు ప్రాణం, నీరు లేకపోతే మనం ఉండలేం, జీవించలేం. కనుక ప్రాణశక్తి ఎవరు ఇప్పుడు? వర్ష రూపంలో వచ్చిన జలం వల్లనే మనకు ప్రాణశక్తి ఉన్నది. ఆ జలం వల్లనే ఆహారం వస్తున్నది, ఆహారం తీసుకోవడం వల్ల మనకు శక్తి వస్తున్నది. అందుకని ఈ ప్రజలందరూ ఏమనుకుంటారట ఆనందంతో, ఆహా వర్షం పడింది మనకు చాలా ఆహారం లభిస్తుంది, పండ్లు కాయలు కూరలు ధాన్యాలు అన్నీ లభిస్తాయి మనకు అని చెప్పి ఆనందంగా ఉంటారు. అందుకని చెప్పి కామాయాన్నం భవిష్యతి ఇది, మనకు చాలా సమృద్ధిగా కావలసినంత అని అర్థం. కామాయాన్నం అంటే సమృద్ధిగా కావలసినంత, మనం కోరుకున్నంత ఆహారం మనకు లభిస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఆనందంగా తృప్తిగా సంతోషంగా ఉంటారు అని ఇంతటి వరకు క్రిందటి వారం చూశాం. కనుక ప్రాణస్య సర్వాత్మకత్వ త్వేన స్తుతి క్రియతే, అంటే ప్రాణమే సర్వం అంతటా వ్యాపించి ఉన్నది అనే దృష్టితో స్తుతి చేస్తున్నారు. ఒక దాంట్లో ఉన్నావు, ఒక దాంట్లో లేవని కాదు, అసలు నువ్వు అంతటా ఉన్నావు, నువ్వే నిండి ఉన్నావు, నువ్వు లేకపోతే ఎందులోనూ శక్తి లేదు. ఎందుకని ప్రాణశక్తి అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం, 11వ మంత్రం. వ్రాత్యస్త్వం ప్రాణైర్కర్షిహి అత్తా విశ్వస్య సత్పతిహి వయమాద్యస్య దాతారః పితాత్వం మాతరిష్వనః. ఇంకా స్తుతి జరుగుతూనే ఉంది. ఇంకా 3 మంత్రాల వరకు స్తుతి చేస్తున్నారు. వ్రాత్యః త్వం, త్వం ఓ ప్రాణదేవమా ప్రాణదైవమా, నువ్వు వ్రాత్యః అన్నారు. ఇక్కడ వ్రాత్యః అంటే వ్యతిరేక అర్థం, శూద్రుడు అని అర్థం. వ్రాత్యః అంటే శూద్రుడు అని అర్థం. అంటే చాలా తక్కువ నిమ్న జాతి ఇలో వాళ్ళని వ్రాత్యః అంటాం. ఎందుకంటే ఎవరు వ్రాత్యః, ఎవరు వ్రాత్యః అని మనం తెలుసుకోవాలి. సంస్కృతమైనటువంటి అంటే సంస్కరింపబడినటువంటి మనస్సు కలిగిన వాడు వ్రాత్యః, ప్రాకృత బుద్ధి కలిగిన వాడు వ్రాత్యః అంటాం. వైదిక ధర్మం, వైదిక ఆచరణ, సంస్కృతమైనటువంటి మనస్సు లేకపోతే ఆ వ్యక్తిని వ్రాత్యః అంటాం. మనం పిల్లవాడిని స్కూల్కి పంపించేటప్పుడు అక్షరాభ్యాసం చేస్తాం. అక్షరాభ్యాసం పూర్వకాలంలో గురుకులానికి పంపించే ముందు ఉపనయనం చేస్తారు. మన పిల్లవాడిని బడికి పంపించే ముందు మనం అక్షరాభ్యాసం చేసినట్లుగా వెనకటి రోజుల్లో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఇంటి దగ్గర ఎక్కడ స్కూళ్ళు ఉండవు, అందరికీ కలిపి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరికీ కలిపి ఒక గురుకులం అని ఒకటి ఉంటుంది, ఆ గురుకులానికి పంపించాలి. గురుకులానికి పంపించాలి అంటే ఉపనయనం చేయాలి, యజ్ఞోపవీతం వేయాలి. ఉపనయనం చేసిన తర్వాత మనిషికి ఉన్నటువంటి రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను అని చెప్పి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని అప్పుడు గురుకులానికి వెళతారు. గురుకులానికి వెళ్ళి అక్కడ చదువుతారు వేద విద్య. ఆ ఉపనయన సంస్కారం జరిగిన వాడు ద్విజః అంటాం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ద్విజులు అంటాం. ఎందుకంటే వాళ్ళకు ఉపనయన సంస్కారం జరిగింది కనుక, వైదిక కర్మ చేయడానికి అర్హులు కనుక వాళ్ళకి ద్విజులని పేరు. అంటే వ్రాత్యాలకి వ్యతిరేకమైనటువంటి పదం. సంస్కృతమైనటువంటి సంస్కరింపబడినటువంటి వాళ్ళు, గుణ ఆధానం చెయ్యబడినటువంటి, దోష అపనయనం అయిపోయి అంటే ఇష్టారాజ్యంగా జీవించడం కాకుండా ఇంకా ఉపనయనం చేసిన తర్వాత రోజు సంధ్యావందనం సమిధాధానం చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు చేయాలి, అలా చేస్తూ క్రమశిక్షణగా జీవించాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఒక సంస్కరింపబడిన మనస్సు కలిగి ఉంటారు వాళ్ళు, వైదిక జీవనం అంటారు. తినేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఒక సంస్కరింపబడిన మనస్సు కలిగిన వాడు ఎట్లా ఉంటారంటే, 10 మందిలోకి వెళ్ళినప్పుడు భోజనం చేసేటప్పుడు నిల్చొని భోజనం చేయకూడదు, కూర్చొని భోజనం చేస్తున్నాడంటే సంస్కరింపబడిన వాడు అని అర్థం. ఆ రోజుల్లో, ఇప్పుడు అవన్నీ పోయినాయి. మనిషికి సంస్కారం ఉంటే నిల్చొని తినకూడదు, నిల్చొని తినడం దోషం. అది ఒంటికి మంచిది కాదు, మనసుకి మంచిది కాదు. సంస్కరింపబడిన వాళ్ళు, వైదికులు, హిందువులైన వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు అలా చెయ్యరు. భోజనం ఎలా చేస్తారు? కూర్చొని భగవద్ ధ్యానం చేసి భగవంతుణ్ణి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని శ్లోకం కానీ, లేకపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని ముందు ప్రార్థన చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకవేళ వాళ్ళు బఫేయే ఇచ్చారనుకోండి, ఎక్కడొక్కడ చోటు చూసుకుని అయినా కూర్చొని తినడం, అది నిల్చొని తినడం మన యొక్క సంస్కృతి కాదు. కూర్చొని భోంచేయాలి, ఇది ఒకటి. అదేవిధంగా వడ్డన చేసేటప్పుడు పదార్థాన్ని ఎక్కడెక్కడ వడ్డించాలి అనేది ఇది రూల్ ఉంది. వడ్డించిన తర్వాత 10 మంది బంతిలో కూర్చుంటారని చూసారు, బంతి అంటారు. 10 మందిలో కూర్చున్నప్పుడు భోజనానికి పంక్తిలో వాళ్ళు వడ్డన చేసేటప్పుడు మనకు అందరికీ వడ్డన అయిన తర్వాత భోంచేయాలి. సంస్కారం ఉన్నవాడైతే ఏం చేస్తాడు, అందరికీ వడ్డించిన తర్వాత అన్ని పదార్థాలు అందరు మొదలుపెట్టినప్పుడే తింటాడు, సంస్కారం ఉన్నవాడైతే. సంస్కారం లేనివాడైతే ఏం చేస్తాడు, ముందు పాయసం వేస్తారు కదా, ఆయన ఇట్లా వడ్డించాడు వెళ్ళేటప్పుడు లోపల పాయసం తినేస్తాడు. సంస్కారం లేనివాడైతే, ఎందుకంటే పాయసం తినాలనిపిస్తుంది వెంటనే. ఇంకా పదార్థాలన్నీ వడ్డించడం పూర్తి కాకముందే ఈయన పాయసం ఖాళీ అయిపోయింది ఈయన ఇస్తారులో. అయ్యేటప్పటికీ తర్వాత వడ్డను చూసుకుంటూ పెద్ద ఆయన వస్తాడు, అసలు పెద్ద మనిషి. అన్నీ వడ్డన జరిగిందా లేదా అని చూడటానికి వస్తాడనమాట. వస్తే ఈయన విస్తరిలో పాయసం లేదు. ఏమిటి పాయసం వడ్డించలేదు ఈయనకి అని అంటారు. చూసారా, అంటే మనిషి సంస్కారవంతుడైతే 10 మందిలో పంక్తిలో భోజనం చేసేటప్పుడు బంతి అంటారు, లేకపోతే పంక్తి అంటారు. పంక్తిలో భోజనం చేసేటప్పుడు ఎలా భోంచేయాలి అనే దానికి ఒక సంస్కారం కావాలి. అక్కడ నాకు ఇష్టమైనట్లుగా తినకూడదు, అందరూ మొదలుపెట్టినప్పుడే తినాలి. అలా కొన్ని, ఒకటి కాదు రెండు కాదు, ఈ విధంగా అనేకంగా ఉన్నాయి. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనే దానికి ఒక సంస్కారం కావాలి. సంస్కారం లేనివాడు ఒక విరుద్ధంగా ప్రవర్తిస్తాడు 10 మందిలో, తెలిసిపోతుంది అప్పుడే. మాటలు కానీ చేతలు కానీ సంస్కరింపబడడం అంటే శాస్త్రీయంగా శాస్త్ర పద్ధతిలో జీవించడం అన్నమాట. అది సంస్కరింపబడినటువంటి మనస్సు. ఆ సంస్కరింపబడినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు వ్రాత్య అన్నాడు. ఎటువంటి సంస్కారము లేనటువంటి వాడు వ్రాత్య. ఇదేమిటి ఇంద్రియాలన్నీ ఇట్లా వచ్చి ఈ ప్రాణాన్ని దేవతని పోయి ప్రాత్య అని తిడుతున్నాయి ఏమిటి, నింద చేస్తున్నాయి ఏమిటి, స్తుతి కదా చేయవలసింది. ఇక్కడ నింద చేస్తుంది ఏంటంటే, ఇది నిందాస్తుతి అంటారు. నింద చేస్తూ స్తుతి చేస్తున్నాయి, నిందారూపంలో స్తుతి చేయడం. నిందాస్తుతి అనేది ఒక అలంకారం, నిందాస్తుతి అలంకారం అంటారు దాన్ని. ఆ నిందాస్తుతి అలంకారం ఏమిటండి, ఈ నిందలో ఏమిటండి ఆ స్తుతి చెప్పండి అంటే, శంకరాచార్యుల వారు 2 అర్థాలు చెప్తారు దానికి. ఏమిటంటే, ఒక శ్లోకం ఏముంది, అది 2 ఉదాహరణలు మీకు చెప్తాను, తర్వాత నేను చెప్తాను శంకరాచార్యుల వారి యొక్క వ్యాఖ్యానం. 2 అర్థాలు ఏమిటంటే, 2 కథలు ఏమిటంటే, అవి అయోధ్యలో దాతలే లేరుట, దానం చేసేవాడే లేట అయోధ్యలో. అంటే అయోధ్యని తిట్టడమే కదా, దాతను దానం చేసేవాళ్లే లేరు అంటే అవమానం కదా దశరథుడికి. అయోధ్యలో నుండి దానం చేసేవాడే లేడు, దాతే లేడు అన్నాడు. ఏమిటి అంత పిసినారి వాళ్ళ అయోధ్యలో అందరూ అని అనిపిస్తుంది మనకు. కానీ అది నింద అయినప్పటికీ కూడా అక్కడ ఏదో స్తుతి ఉన్నది. ఏమిటంటే, తీసుకునేవాడు లేడు అయోధ్యలో, డబ్బులు తీసుకునేవాడే లేడు. తీసుకునేవాడు ఉంటే కదా దాత ఉంటాడు, తీసుకునేవాడు ఉంటే కదా ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది. తీసుకునేవాడే లేడు, అంటే ఇంకొక అర్థం ఏమిటి, అందరూ ధనవంతులే, బీదవాడు పేదవాడు దరిద్రుడు లేనే లేడు. చూసారా, ఇప్పుడు స్తుతే కదా ఇది, దాతలే లేరు అనేది నింద. ఆ నిందలో ఏ స్తుతి ఉన్నది, అయోధ్యలో దశరథుడు రామరాజ్యంలో ఎంతటి సౌభాగ్యం ఉన్నదంటే, జనాలకి ఎవరి దగ్గర దానం తీసుకోవలసినటువంటి పని లేనంత ధనవంతులు వాళ్ళందరూ, అంతకని సమృద్ధిగా ఉండే వాళ్ళకి తినడానికి. రామరాజ్యం గొప్పతనం అది, మనుషులు ఒకళ్ళకొకళ్ళు పీడించుకోవడం కానీ కష్టపడటం కానీ ఏం ఉండేది కాదట. అందరూ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నట్లుగా రామరాజ్యంలో. ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం మనం, చూస్తూనే ఉంటాం ఎప్పుడు వస్తుందో. సరే, అదొక కథ. ఇంకొకటి ఏంటంటే, గంగాదేవిని నిందిస్తున్నట్లు, స్తుతి చేస్తున్నాం కానీ నింద చేస్తున్నట్లు, నిందారూపంలో స్తుతి. ఆ శ్లోకం ఏమిటంటే, ఉక్తిర్వ్యాజస్తు తర్నింద స్తుతిభ్యాం స్తుతి నిందయో కస్వర్ధుని వివేకస్తే పాపినో నయసే దివం అన్నారు. ఈ శ్లోకంలో గంగాదేవిని నిందిస్తున్నా. ఓ గంగాదేవి, నీకేం వివేకం ఉంది అసలు? నీకు వివేకమే లేదు. ఎందుకో తెలుసా, పాపులందరినీ కూడా స్వర్గానికి పంపిస్తున్నావు నువ్వు, ఏం గొప్పదానివి నువ్వు. పాపులందరినీ కూడా నీలో స్నానం చేస్తే నీ దగ్గరికి వచ్చి అందరు మునుగుతారు, గంగా నదిలో మునగంగాని. నువ్వేం చేస్తున్నావు, పాపులందరినీ స్వర్గానికి పంపిస్తున్నావు, ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు, నీకు వివేకమే లేదా. చూసారా, నింద. కానీ ఓ గంగామాత, పాపులను కూడా నువ్వు వాళ్ళ పాపాలు కడిగి స్వర్గానికి పంపిస్తున్నావు కదా అని చెప్పి స్తుతి. అర్థమైంది కదా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా ఇంద్రియాలన్నీ కూడా ప్రాణాన్ని వ్రాత్యహ అంటున్నాయి, అంటే సంస్కరింపబడని వాడు అని అర్థంలో చెప్తున్నాయి. అంటే ఇంద్రియాల యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు సంస్కరింపబడవలసిన పని లేదు. వ్రాత్యహ అంటే నువ్వు సంస్కరింపబడవలసిన పని లేదు నీకు, ఎందుకంటే నువ్వు శుద్ధుడివి, పరమ శుద్ధ స్వరూపం నువ్వు, కనుక నీకు సంస్కరింపబడవలసిన పనే లేదు అని అర్థం. అక్కడ నువ్వు పరమశుద్ధంగా ఉంటావు ఎప్పుడు. శుద్ధంత లేని వాళ్ళకే కదా సంస్కారం కావాలి, ఉపనయనం కావాలి. శుద్ధత లేనివాడికి, ప్రాకృతుడికే కదా సంస్కారం కావాలి, ఉపనయనం కావాలి. హిరణ్య గర్భుడు, ప్రాణశక్తి, పరమేశ్వరుడు, శుద్ధస్వరూపుడికి సంస్కారం ఏమిటండి? దోష అపనయనం అవసరమా? గుణ ఆధానం అవసరం లేదు. దోష అపనయనం, దోషం ఉంటే కదా అపనయనానికి పోగొట్టడానికి అనే ఉద్దేశంలో వ్రాత్యహ అన్నారు. సంస్కరింపబడుటకు నీకు ఎటువంటి మలినం లేదు కనుక అనే ఉద్దేశంలో నింద చేస్తూ దాని వెనకాల స్తుతి అన్నమాట అది. ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, వ్రాత్యహ అంటే ఉపనయనం చేయాలి అంటే తల్లిదండ్రులు ఉండాలి. ఉపనయనం చేయాలి అంటే తల్లిదండ్రులు ఉంటేనే ఉపనయనం జరుగుతుంది. తండ్రి ఉపదేశిస్తాడు గాయత్రి మంత్రాన్ని. పరమేశ్వరుడు, హిరణ్య గర్భరూపంలో ఉన్న పరమేశ్వరుడికి తండ్రి ఎవరండి? ఆయనకి తండ్రే లేడు కదా, ఎవరు చేస్తారు ఉపనయనం? ఉపనయనం చేయడానికి ఆయనకి ఎవరు లేరు కదా, ఆయనే కదా మొదలు పుట్టింది. అసలు ఆయన పుట్టుక లేదు, ఎప్పుడూ ఉన్నాడు భగవంతుడు. హిరణ్య గర్భంలో ప్రాణరూపంలో ఉన్న పరమాత్ముడికి ఉపనయనం ఎవరు చేస్తారండి? అందుకనే పార్వతీదేవికి అత్తగారి పోరు లేదంటారు. పార్వతీదేవి శివుణ్ణి ఎందుకు ఎన్నుకున్నది అంటే, బిచ్చగాడైనా పర్వాలేదు నాకు, అత్తగారి పోరు నాకొద్దు అని చెప్పి మన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ఎట్లాగైతే బృహస్పతి అంటుంటారు, చూసాను వాడు పెద్ద బృహస్పతి అండి అంటాడు. వాడికి ఏం అర్థం కాకపోతే బృహస్పతితో పోలుస్తారు, అంత వ్యతిరేకార్థాలు అన్నమాట. బృహస్పతి అంటే జ్ఞానం, బాగా జ్ఞానం విద్య ఉన్నవాడు బృహస్పతి. వీడికి ఏమి రాని వాడిని వాడితో పోలుస్తారు అన్నమాట. అట్లా ఇవన్నీ నిందాస్తుతి అంటారు. కనుక భగవంతుడికి తండ్రి ఎవరు లేరు కదా, ఆయనే కదా జగత్పిత. ఉపనయనం చేయడానికి ఎవరున్నారు ఆయనకి అసలు? అందుకని ఉపనయనం అవసరం లేదు. కనుక ప్రాణదేవత హిరణ్యగర్భుడు పరమాత్ముడు వ్రాత్య అని ఇంద్రియాలు అంటున్నాయి. ఉపనిషత్తు లాంగ్వేజ్ అంతా ఒక రకంగా ఉంటుంది. మనకు అర్థం చేసుకోవడానికి కొంత సూక్ష్మమైన మనస్సు కావాలి. తర్వాత ప్రాణ ఏకర్షి, ఏకర్షి ఓ ప్రాణదైవమా, నువ్వు ఏకర్షి అని అగ్నిరూపంలో ఉన్నావు. ఏకర్షి, ఏకా ఋషి అని చెప్పకూడదు. ఏక అంటే ఒకటి, ఋషి అంటే ముని, ఒక ముని అని చెప్పకూడదు. ఇది ఏకర్షి అంటే అగ్ని అని అర్థం. ఏకర్షి అగ్ని, ఏకాగ్ని. అథర్వణ వేదంలో ఈ అగ్ని గురించి చెప్పబడింది. ఎవరైతే అథర్వణ వేదానికి సంబంధించి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏకర్షి అగ్ని చయనం, నాచికేతాగ్ని చయనం అని చెప్పి చూసాం కదా మనం. ఈయన కఠోపనిషత్తులో చూసాం, ఎప్పుడో చూసాం, చాలేండ్లయింది. నాచికేతాగ్ని అని చూసాం అంటే అగ్నిని రగిలించడానికి, అగ్నిని రగిలించాలి. రగిలించడానికి ఒక పద్ధతి ఉంది. మనల్ని ఇష్టం వచ్చినట్టుగా అగ్గిపెట్టి తీసుకొచ్చి వెలిగించకూడదు. మ్యాచ్ లైటర్, లైటర్ పెట్టి వెలిగించకూడదు అగ్నిని. అగ్నిని వెలిగించడానికి ఉపనిషత్తులో చెప్పాను నేను, అరణి తీసుకొచ్చి ఒక అరణిలో ఇంకొక అరణి పెట్టి కవ్వంతో చిలికినట్టు చిలుకుతారు. అక్కడ లోపల కట్టిపుల్ పెడతారు, పెట్టి కొంచెం దూది పెడతారు. పెట్టినప్పుడు బాగా ఇట్లా మథనం చేస్తున్నప్పుడు ఆ వేడికి నిప్పు పుడుతుంది, అగ్ని పుడుతుంది. ఆ పుట్టినప్పుడు ఆ అగ్నిని, ఆ అగ్ని పుల్లలు ఉంటాయి చూసారా, ఆ కట్టి పుల్లలు, నిప్పు అంటుకున్న పుల్లలు, అవి తీసుకెళ్ళి హోమకుండంలో వేస్తారు. ప్రతి హోమకుండంలో ఎక్కడైనా సరే యజ్ఞ యాగాలు జరిగేటప్పుడు ఈ విధంగానే హోమం చెయ్యాలి. అగ్నిని అక్కడ రగిలించాలంటేనే ఈ విధంగా రగిలించాలి. అంతేగాని అగ్గి పుల్లతో తీసుకెళ్ళి కొబ్బరి పీచు వేసి అలా చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ యజ్ఞాన్ని బట్టి ఎటువంటి హోమకుండం చేస్తారు అక్కడ. హాహవని అగ్ని, దక్షిణాగ్ని, ఆవసధ్య అగ్ని, సధ్య అగ్ని, ఇటువంటి అగ్నిలన్నీ ఉన్నాయి. గృహస్థుడికి చేయవలసినటువంటి అగ్నికి ఒక పేరు ఉన్నది, బ్రహ్మచారికి చేసేటటువంటి అగ్నికి ఒక పేరున్నది. అట్లా అగ్నికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఏకర్షి అగ్ని అంటే అథర్వణ వేదంలో, అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఆ ఒక్క వ్యక్తులు ఉంటారు చూసారా. ఇప్పుడు కొంతమంది ఋగ్వేదానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది యజుశాఖాధ్యాయి, యజుడు వేదానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది అథర్వణ వేదానికి. కనుక ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించినవి కనుక ఈ ఏకర్షి అగ్ని అనే దాని గురించి చెప్తున్నారు. ముండకోపనిషత్తులో కూడా మనం చూసాం చివర లాస్ట్ బట్ వన్ మంత్ర, ఆ మంత్రంలో కూడా ఇంత ఏకర్షి అగ్ని అనేది ఒకటి వచ్చింది. క్రియావంతం శ్రోత్రియ బ్రహ్మనిష్టా స్వయం జుహ్వతి ఏకర్షిం శ్రద్ధయంత, అక్కడ ముండకోపనిషత్తులో చూసాం. ముండకోపనిషత్తుకి ప్రశ్నోపనిషత్తుకి ఎంతటి సంబంధం అంటే అది ఇది బ్రాహ్మణోపనిషత్తు, అది మంత్రోపనిషత్తు. ఇది అది అంటే ఏది? మనం ఇప్పుడు చదివేటువంటి ప్రశ్నోపనిషత్తు బ్రాహ్మణోపనిషత్తు, దీనికి మంత్ర ఉపనిషత్తు ముండకోపనిషత్తు. అది అందుకని ఏకర్షి ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, ఉపనిషత్తులో ముండకోపనిషత్తులో కూడా వచ్చింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. కనుక ఈ ఏకర్షి అనేటటువంటిది ఏకాగ్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏకర్షి ఏకర్షి అనే అగ్ని కూడా నువ్వే అయ్యున్నావు ఓ ప్రాణదైవమా అని. అంటే అథర్వణ వేదికలకి కొంచెం ఆనందం, ఏకర్షి అగ్ని కనుక చెప్తే వాళ్ళు ఈ అగ్ని చయనం చెయ్యాలి. ఈ అగ్నిని కూడా బ్రహ్మచార్యము సమిధానం చేస్తాడు, గృహస్థుడైతేనేమో ఆహితాగ్ని చేస్తాం. ఆ అగ్నిని ఎట్లా రగిలిస్తారు గృహస్థులు కూడా, ఆ హోమకుండాన్ని, కొన్ని హోమకుండాలేమో చతురస్రంగా ఉంటాయి, కొన్ని హోమకుండాలేమో దీర్ఘచతురస్రంగా ఉంటాయి, కొన్ని హోమకుండాలేమో గుండ్రంగా ఉంటాయి, కొన్ని హోమకుండాలేమో అర్ధచక్రాకారంలో ఉంటాయి, సగం గుండ్రంగా ఉంటాయి. ఇట్లా వాటిని బట్టి ఆ అగ్నులకు ఆ పేర్లు వచ్చినాయి. దక్షిణాగ్ని, ఆహితాగ్ని. ఆహితాగ్ని గృహస్థులు చేసేటటువంటిది. ఈ అగ్నులకి ఈ పేర్లన్నీ రావడానికి కారణం ఆ యజ్ఞకుండాలు చేసే యజ్ఞాన్ని బట్టి, ఆ అగ్నిని బట్టి ఉంటుంది. నాచికేతాగ్ని, ఏకర్షి అగ్ని, అగ్నిని పేరును బట్టి ఆ యజ్ఞాన్ని దానికి ప్రకారంగా హోమకుండాలు చేయబడతాయి. ఇప్పుడు గృహస్థులు చేసే అగ్ని ఏ ఆహితాగ్ని అనేటువంటిది, ఈ గృహస్థుడు ఏం చేస్తాడంటే వివాహమైన తర్వాత బ్రహ్మచారి అయితే సమిధాదానం, గృహస్థుడైతే ఆహితాగ్ని. ఆహితాగ్ని అంటే ఏమిటి అంటే ప్రతిరోజు గృహస్థుడు బ్రహ్మచర్య ఆశ్రమంలో సమిధాదానం చేసినట్టుగా ఈయన కూడా ఆహితాగ్ని చెయ్యాలి. ఆ అగ్నిని ఎక్కడి నుంచి ఆయన రగిల్చాడు అంటే ఆయన అగ్గిపిల్లతో రగిల్చలే ఆ అగ్నిని, వాళ్ళ నాన్నగారు చేస్తున్నటువంటి అగ్నినే తాను తీసుకుంటాడనమాట గృహస్థాశ్రమంలో. అలా తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు మరణించే వరకు. అంటే పుడకలు సమాసం అంటే శ్మశానంలో వెళ్ళి ఈ మనిషిని తగిలబెట్టడానికి మళ్ళీ ఈయన ఈ అగ్ని ఉపయోగపడేది. అందుకని కుండలు అగ్ని తీసుకుపోతారు తెలుసా, ఇప్పుడు శాస్త్రార్థానికి ఉన్నాయనే కానీ ఈయన చేసినటువంటి ఆ అగ్నినే చివరికి చనిపోయేటప్పుడు ఈ అగ్నినే తీసుకెళ్తారు. ఒకవేళ ఎప్పుడైనా రోజు ఈ ఆహితాగ్ని చేసేటప్పుడు ఒకవేళ ఆరిపోయింది అనుకోండి, పొరపాటున వర్షం వచ్చో నీళ్లు కారి ఇంట్లో ఏదో ఒకటి అయినా ఆరిపోయింది, ఏం చేయాలి మళ్ళీ అంటే మళ్ళీ రగిలించకూడదు. ఇంకొక వ్యక్తి ఇంటికి వెళ్ళి, గృహస్థుడింటికి వెళ్ళి ఆహితాగ్ని చేసే ఆయన ఇంటికి వెళ్ళి ఆ ఆహితాగ్నిని తెచ్చుకోవాలి. అంతేకాని నేను మళ్ళీ వెలిగించుకుంటానని చెప్పి అనడానికి లేదు, మరొక గృహస్థుడింట్లో ఉన్నటువంటి ఆహితాగ్ని నుంచి తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ రగులుచుకోవాలి. అందుకని రగిలించడం అంటారు, అగ్నిని రగిలించడం అంటారు దాన్ని. ఆ మాట గుర్తులేదు మనకు, అసలు మర్చిపోతున్నాం. అగ్నిని వెలిగించడం కాదు రగిలించడం అన్నారు. అగ్నిని ఎట్లా పుట్టిస్తాం, దానికి తెలుగులో పదం ఏమిటి తెలుసా, రగిలించడం, అగ్ని రగులుతుంది అంటారు. కనుక అలా ఆహితాగ్నిని ఆహితాగ్ని అన్నట్లుగాని ఇక్కడ ఏకర్షి అగ్ని అన్నారు. ఇన్ని రకాలైన అగ్నులు ఉన్నాయి, ఓ ప్రాణదైవమా నువ్వు ఏకర్షి అగ్నివి అని చెప్పి పొగుడుతున్నారు. అంతటి గొప్ప ప్రాణము అని అర్థం ఇక్కడ. కనుక ఈ యొక్క ప్రాణం దేవత ఏకర్షి. తర్వాత అత్తా విశ్వస్య తత్పతి. అత్తా ఇక్కడ అత్తా అంటే భుజించేవాడు, అద్దు అంటే భుజించడం, భోజనం చేయడం. ఏం భోజనం చేస్తాడు అన్నారు, అన్నిటినీ భోజనం చేసేవాడు. ఆహుతులు ఉన్నాయి కదా అగ్నిలో, ఏమేస్తారండి, ఆహుతులు వేస్తారు, నెయ్యి అనేక ద్రవ్యాలన్నీ వేస్తారు అగ్నిలో. కనుక ఏకర్షి అగ్నివి కనుక నువ్వేం చేస్తుంటావు, స్వీకరిస్తుంటావు, హవిష్యులన్నీ స్వీకరిస్తూ ఉంటావు. మేము వేస్తాం నీకోసం హవిష్యులన్నీ, నువ్వు స్వీకరిస్తావు, కనుక నువ్వు అత్తా అని పేరు. మన తెలుగులో అత్తా కాదు, అత్తా అత్తారౌ అత్తారహ అతృశబ్ద పుంలింగ, అదు ధాతువు నుంచి వచ్చింది. అత్తా అంటే తినడం, అతి అత్తి అత్తా అత్తా అస్ విశ్వస్య సత్పతి. విశ్వస్య సత్పతి వేరే పదం. అత్తా నువ్వు అవిస్సులన్నీ స్వీకరిస్తుంటావు అని అర్థం. అంతేకాదు విశ్వస్య సత్పతి, విశ్వం మొత్తానికి కూడా సత్పతి. సత్ అంటే గొప్ప, చాలా గొప్ప అని అర్థం. పతి అంటే రక్షించేవాడు, పతి అంటే రక్షించేవాడు. విశ్వస్య దేని రక్షిస్తాడు, విశ్వం మొత్తాన్ని రక్షించేవాడివి కనుక నువ్వు, నీ పేరు విశ్వస్య సత్పతి అని పేరు. జగత్తు మొత్తాన్ని నువ్వు వ్యాపించి రక్షిస్తున్నావు కనుక. ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః. ప్రాణం వలన మనుషులు జీవరాశులన్నీ కూడా జీవిస్తున్నాయి. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. ఈ యొక్క దేవతలందరూ కూడా నీ ప్రాణశక్తి మీదనే, నీ శక్తి మీదనే ఆధారపడి ఉన్నాయి అని. ఇక్కడ ప్రాణం అంటే ప్రాణరూపంలో ఉన్న పరమాత్ముడు అని అర్థం ఇక్కడ. మనస్తుతి చేస్తున్నది. విశ్వస్య సత్పతి, వయం ఆద్యస్య దాతారః, మేమందరం కూడా ఇంద్రియాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయి, మేము వయం మేము ఆద్యస్య, ఆద్యం అంటే అయన యోగ్యం ఆద్యం, అదన యోగ్యం ఆద్యం, భుజించడానికి యోగ్యమైనటువంటిది ఆద్యం. అదనం అంటే తినడం, భుజించడం. యోగ్యం అంటే మంచిది, తినడానికి యోగ్యమైనటువంటిది, తినదగినది అని అర్థం. తినదగినది ఆద్యం, అటువంటి తినదగిన దాన్ని ఆద్యస్య దాతారః, నువ్వు తినగలిగినటువంటి అగ్ని, ఏకర్షి రూపంలో ఉన్న ప్రాణాగ్ని ఏం తింటుంది, హవిష్యులు స్వీకరిస్తుంది. అత్త నువ్వంటే హవిష్యులు స్వీకరిస్తున్నావు కనుక ఆ హవిష్యులన్నీ మేమిస్తాం నీకు, మేమే నీకు ఇస్తాము. అంటే దీన్ని ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏదో ఇంద్రియాలన్నీ నెయ్యి పాలు ఇవన్నీ పోస్తున్నాయి, అందులో ప్రాణం అగ్ని రూపంలో తీసుకుంటున్నదని కాదు అర్థం. అక్కడ ఆ అర్థం వేరు, ఇక్కడ ఇంద్రియాలు పొగుడుతున్నాయి కనుక నేను చూసే రూపాలన్నీ కూడా ఓ ప్రాణమా నీ కొరకే, అది కూడా హవిస్సు లాంటిది. ఆ రూపాలు రంగులన్నీ కూడా నేను చూసేవి నీ కొరకే కదా, అది నీకు హవిస్సు, నువ్వు భుజించు దాన్ని, ఆనందించు. నేను శబ్దాలు వింటున్నాను కదా, చెవులతో చెవులు అంటున్నాయి, నేను వినే శబ్దాలన్నీ కూడా నీకు హవిస్సు లాంటిది. హవిస్సు అంటే ఆ హోమకుండంలో వేసేదాన్ని హవిస్సు అంటారు. ఇది హోమకుండాల లాంటిదే కదా, ఈ శబ్దం అనే హవిస్సు ఇందులో వేస్తే ఎవరికి వెళుతుంది ఇక్కడ ఆనందం, ప్రాణశక్తికి వెళుతుంది. చెవు ఆనందిస్తున్నది, చెవు ద్వారా లోపల ఉన్నటువంటి ప్రాణదేవత పరమాత్మ ఆనందిస్తున్నాడు హవిస్సు అని. అదేవిధంగా పుష్పం వాసన చూస్తే ఆ గంధం ద్వారా ప్రాణానికి ఆనందం. నువ్వు భుజించవలసినది అంటే నువ్వు ఆనందించవలసినది, దాన్ని అనుభవించవలసినది. అదేవిధంగా నాలుక మీద మంచి రుచి కలిగిందనుకో ఏదైనా పెడితే ఆనందంగా ఉంటుంది, అది హవిస్సు అన్నమాట. అది హోమకుండమే కదా, ఇది ఒక హోమకుండం, ఇది ఒక కళ్ళు ఒక హోమకుండం, చెవు ఒక హోమకుండం, ముక్కు హోమకుండం, అన్ని హోమకుండాల్లానే ఉన్నాయి కదా, గుండ్రంగా ఉండేవి, ఓవెల్ షేప్లో ఉండేవి, కానీ నోట్లో కనుక అని వేస్తే లోపలికి వెళుతుంది. అందుకని వైశ్వానరగ్ని రూపంలో ఉన్నాడు, హవిస్సే కదా అది కూడా. కనుక ఈ భావన చూడండి, మన యొక్క వైదిక సంప్రదాయంలో చిన్న చిన్న విషయాలుగానే కనపడతాయి ఇవన్నీ కూడా, చిన్న చిన్న విషయాలుగా కనపడతాయి, కానీ ఒక్కొక్క విషయంలో ఒక ఆచరణ, ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక వైదిక ఆచరణ, వైదిక జీవన మార్గం ఎక్కడికో తీసుకెళ్తుంది మనిషిని. ఆ దైవ మార్గంలోకి తీసుకువెళ్ళి దేవుడిగానే మార్చేస్తుంది అది. అది మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎక్కడా లేదు ప్రపంచంలో హిందూ మతం, ఇక్కడే ఉన్నది, ఈ దేశంలోనే ఉన్నది, ఇక్కడే రక్షింపబడుతోంది ఇది. మిగతా దేశాలన్నీ అన్ని మతాలు వ్యాపించినా కూడా కొట్టుకుంటున్నాయి, చంపుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు, కానీ ఈ దేశంలో మాత్రమే ఉండి ఇది విశ్వం మొత్తానికి వ్యాపిస్తున్నది. చూడండి అంతటి సువాసన కలిగినటువంటిది హిందూ ధర్మం. ఎందుకంటే అందరూ మానవుల యొక్క క్షేమాన్ని కోరేటటువంటిది వేద మాత, 1000 తల్లులతో సమానం శాస్త్రం. అందుకని శాస్త్రం చదవడం వలనే మనిషికి సంస్కారం వస్తుంది. శాస్త్రాధ్యయనం చిన్నప్పటి నుంచి గురుకులానికి పంపించడం అంటే ఏమిటి, శాస్త్రాధ్యయనం. మనం ఇంజనీరింగ్ కాలేజీలకు పంపిస్తున్నాం ఇప్పుడు, శాస్త్రాధ్యయనం ఏమీ లేదు. అంతా రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో వస్తారు, అది వింటే వింటారు లేకపోతే లేదు అది కూడా. అందుకని ఆ శాస్త్రాధ్యయనం అనేది పోయింది మనకి ఇప్పుడు. ఆ ఉపనయనం చేయడం, శాస్త్రాధ్యయనం చేయడం, ఆ వేదాన్ని చదవడం అనేటువంటివి మన పిల్లలకి మనం నేర్పడం లేదు అస్సలు. ఇప్పుడు వేద పాఠశాలలకి డొనేషన్లు ఇస్తారే కానీ, ఒక ఆయన స్వామిని నేను వేద పాఠశాలకి ధనం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు తెలుసా, చదివి ఇంగ్లాండ్లో ఒకళ్ళు, అమెరికాలో ఒకళ్ళు ఉన్నారు, ఆయన మాత్రం ఇక్కడ వేద పాఠశాలకి డబ్బులు ఇస్తాడట. ప్రతి వాళ్ళు అంతే, మంచివాళ్ళు దేశభక్తులు అందరూ ఎక్కడో పుట్టాలి పక్కింట్లో అనుకుంటారు, తమ ఇంట్లో పుట్టాలని కోరుకోరు. అది కాదు నిజమైన దేశభక్తి, అది కాదు నిజమైన వైదిక ఆచారం మీద భక్తి. నేను నా ఇంట్లో నా పిల్లల్ని వైదిక మార్గంలో తీసుకురావాలి అని చెప్పి అనుకోవాలి, కానీ ఎక్కడో ఏదో వేద పాఠశాలలో ఒక పిల్లవాడు పిలక పెట్టుకొని వేదం చదువుతూ ఉంటే నాకు చాలా ఇష్టం అండి అన్నాడు. మీ అబ్బాయి మాత్రం? వీడు మాత్రం కంప్యూటర్ ముందు, ఫోన్ల ముందు, ఇంటర్నెట్ ముందు కూర్చొని చూసుకుంటూ ఉంటాడు అన్ని అనవసరమైన ప్రోగ్రాములన్నీ. నువ్వు మాత్రం వేద పఠనం చదివే అబ్బాయిని ఇష్టపడతావు, బ్రాహ్మణుడికి డొనేషన్ ఇస్తానంటావు, ఏం ప్రయోజనం? ఇది భగవంతుడు ఆనందిస్తాడా దీన్ని, ఈ ఆలోచనని? మనమే మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనమే క్వశ్చన్ వేసుకోవాలి నిజంగా మాట్లాడితే. అర్థమైందా? కనుక బంగారం అనేది, జమ్ అనేది నా ఇంటి నుంచి పుట్టాలి, ఇక్కడి నుంచే రావాలి. ఔషధం అనేది మన ఇంట్లో నుంచే రావాలని చెప్పి ప్రతి వాళ్ళు అనుకోవాలి. కానీ కనుక ప్రపంచం ఎట్లా పోతున్నదని కాదు, మనకు నేను ఎలా తయారు చేసుకోవాలి నా పిల్లల్ని అనేది నా చేతిలో ఉండాలి. అలా తయారు చేసుకున్నది వివేకానందుడి తల్లి వివేకానందుణ్ణి. తనకు తగినట్లుగా తయారు చేసుకుంది. తనకు తగినట్లుగా అంటే ఈ వైదిక ధర్మానికి తగినట్లుగా తన కొడుకును తీర్చిదిద్దుకుంది భువనేశ్వరీదేవి. శివాజీని జిజియాబాయి ఈ సంస్కృతి తగినట్లుగా తీర్చిదిద్దింది. కనుక ఎంతమంది తల్లులు పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు, మనము దిద్దుతున్నాం. చూసారా ఎలా దిద్దుతున్నాం మనం పిల్లల్ని? ఎప్పుడైతే ఈ వైదిక ధర్మం, వైదిక శాస్త్రం మన రామాయణ పురాణ ఇతిహాసాలు పిల్లలకు బోధించము, ఈ ఆంగ్ల విద్యలకు వెళ్ళిపోతారో వాళ్ళు భౌతికమైనటువంటి జీవితాన్ని జీవించగలరు. కానీ వాళ్ళకి సంస్కారం, ఈ ఆధ్యాత్మిక చింతన మార్గం రావడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. అసలు ముందు మామూలుగా ఒక ధార్మికమైన జీవనాన్ని జీవించలేరు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా మంచితనం లోపల ఉన్నా కూడా ఈ యొక్క ప్రపంచమైన అధార్మికమైన వాటికి, భోగాలకి, లాలసతకి మనస్సు లోనైపోతారు. వీళ్ళు కాకపోయినా వాళ్ళ పిల్లలు కూడా లోనైపోతారు. వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే వీళ్ళ దగ్గర ఎంతో ఉంటే తప్ప వాళ్ళ పిల్లలకి ఇవ్వలేరు. లేకపోతే రాదు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే కదా మీకు 50 రూపాయలు ఇస్తాను, నా దగ్గరే లేకపోతే మీకేమిస్తాను? అవునా? విద్య అయినా అంతే, సంస్కారమైనా అంతే, సంస్కృతి అయినా అంతే. పోతే రాదు, ఒక జీవితం వృధా అయిపోతే రాదు కదా. అందుకని మన వాళ్ళకి, ఋషులందరికీ తెలియక కాదు ఈ ఇంగ్లీషు విద్యలు, ఆంగ్ల విద్యలు, సంపాదన పొట్టకూటి విద్యలు వీళ్ళకి తెలియకనా? ఒక జీవితం ఆ సంస్కరింపబడినటువంటి విద్య కనుక మరిపోయింది అంటే 80 ఏట నేర్చుకోగలమా సంస్కృతాన్ని, భాషని, పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలన్నీ చిన్నప్పుడు నేర్చుకుంటామా, పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటామా? చెట్టుకి నీళ్ళు ఎప్పుడు పోస్తారండి? ఎదిగేటప్పుడు పోస్తాం. అది మహావృక్షం అయిన తర్వాత నీళ్లు పోయాలా? పోసిన అవసరం ఉందా? అది ఎటు పెరగాలో అటు పెరిగిపోయింది, అయిపోయింది. కనుక పిల్లలకి మనం ఏమిచ్చామనేది మనం నిజంగా చూసుకుంటే సంస్కారం, సరి అయిన చింతన, ధార్మికమైనటువంటి వైదిక సంపద ఇవ్వాలి మనం. ఇటువంటి శాస్త్రం చదివితే వైదిక సంపద వస్తుంది వాళ్ళకి, వాళ్ళు జీవితాలు సార్థకమవుతాయి. అది దాతారహ, మేము నీకు హవిస్సులను ఇస్తున్నాము. ఎందుకంటే పితాత్వం, నువ్వు మాకు తండ్రి లాంటి వాడివి. పిత అంటే తండ్రి, పాతి ఇది పిత, రక్షించేవాడివి పిత. మాతరిశ్వన, మాతరి అంటే ఆకాశంలో, శ్వయతి సంచరించేవాడివి నువ్వు, వాయురూపంలో ప్రాణశక్తిగా ఆకాశంలో సంచరిస్తుండేవాడివి నువ్వు అని చెప్పి స్తుతి చేస్తున్నాయి అన్నమాట. తర్వాత మంత్రం 12వ మంత్రం. యాతే తనూరు వాచి ప్రతిష్ఠిత, వాచి ప్రతిష్ఠి యా శ్రోత్రే యా చ చక్షుషీ, యా చ మనసి సంతతాం, శివాం తాం కురు మోత్క్రమీ. యా తే తనుర్వాచి ప్రతిష్ఠిత. తను అంటే శరీరం, ఇక్కడ శరీరం అంటే శక్తి అని అర్థం. తనూర్వాచి ప్రతిష్ఠిత, శుభప్రదమైనటువంటి శరీరము తనువు, దేహము. వాచి ప్రతిష్ఠిత, వాచి అంటే వాగింద్రియము, వాగింద్రియమునందు నెలకొని ఉన్నదో, ప్రతిష్ఠిత అంటే నెలకొని ఉన్నదో. ఈ వాగీంద్రియం, మాటలు మాట్లాడుతున్నాం కదా మనం ఇప్పుడు, ఎలా వస్తున్నాయి ఈ మాటలు బయటికి? మాటలు వాక్శక్తి అంటారు, చూసారా? వాక్శక్తి, ప్రాణశక్తి. పసిపిల్లవాడు ఏం మాట్లాడలేడు, భాష చూసారా? మాటలే రావు పాపం, తల్లి అర్థం చేసుకొని పాపం అన్నీ వాడికి ఇస్తూ ఉంటుంది. మనకు కూడా కొంతమంది చూస్తుంటాం మనం ఎప్పుడైనా మన జీవితంలో, చూడండి, మాట పడిపోయిందంటారు. కొద్ది రోజులు మాట్లాడలేకపోయినాడు ఆయన, మాటలే బయటికి రాలేదు, తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చినాయి అంటుంటారు, విన్నాను చూసాంగా. అందుకని ఆ వాక్ అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది. మాటే లేకపోతే ఇంక మనిషికి జీవితం ఏముందండి? కనుక నువ్వు వాగ్రూపంలో ఉన్నటువంటి ప్రాణశక్తివి, వాగింద్రియం చెప్తున్నది. నేను మాట్లాడుతున్నానంటే ఈరోజు నీ వల్లనే ఓ ప్రాణమా అని అర్థం. అందుకని మనం మాటలను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది ప్రాణదేవత యొక్క శక్తి. అది తప్పుడు మాటలు, ద్వేషపూరితమైన మాటలు, నిందా మాటలు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఆ మాట్లాడే శక్తి ఎవరిది? అది భగవంతుడు, భగవత్ స్వరూపం. అది ఉదయం లేవంగానే మనకు మాట శక్తి ఉన్నది అంటే భగవంతుడిని మనం, ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీకు చెప్పి మీకు ఆనందాన్ని కలిగిస్తున్నాను అనుకుంటా, ఈ ఉపన్యాసాల వల్ల, క్లాసుల వల్ల ఆనందం వస్తున్నదా లేదా? ఎలా వస్తున్నది? ఇప్పుడు నేను మౌనంగా కూర్చుంటున్నాను ఇక్కడ, ఊరికే కూర్చొని వెళ్ళిపోతే మీకు ఆనందం వస్తుందా? రెండు మైకులు పెట్టుకొని, ఇటు ఒక స్పీకరు, ఇటు ఒక స్పీకరు, పెద్ద యాంప్లిఫైర్ పెట్టుకొని, ఇక్కడ ఒక మైక్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే అది మీకు తెలిసిన భాషలో చక్కగా శబ్దాన్ని బయటికి తీసుకొస్తుంటే మీరు ఆనందిస్తున్నారు, కుర్చీలో కూర్చొని గంటసేపు వింటున్నారు. ఇప్పుడు మీ ఆనందానికి కారణం నా వాక్కు. ఈ వాక్కు ఎవరిది? నాది కాదు, భగవంతుడి వాక్కు. ఆ వాక్శక్తి, ప్రాణశక్తి. కనుక ఈ ఆనందం మనకి ఈ శబ్దంలో నుంచి వస్తున్నది అంటే ఆ శబ్దం ఇచ్చే ఆనందానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవద్దు. కనుక ప్రాణశక్తి అది. ప్రాణశక్తి లేకపోతే వాక్ వస్తుందా బయటికి? రాదు. కనుక ఇప్పుడు ఈ వాక్ శక్తికి ఎవరు కారణం? ప్రాణశక్తి అది చెప్తున్నారు. వాచి ప్రతిష్ఠిత. అంతేకాదు శ్రోత్రే యాచ. ఏదైతే శ్రోత్ర ఇంద్రియంలో వినే శక్తి, చెవులు వినపడితేనే కదండి లోకంలో వ్యవహారం జరుగుతుంది. వినపడకపోతే ఏముంది? మిషన్ పెట్టుకుని లోపల ఇక్కడ పెట్టుకున్నా అంటుంటాం, చూసారా? వినపడుతుంటే మనకి చెవులు పనిచేస్తుంటే తెలియడంలా దాని యొక్క గొప్పతనం, కళ్ళు పనిచేస్తుంటే దాని గొప్పతనం తెలియడంలా. కొంతకాలం పనిచేయకపోతే తెలుస్తుంది మనకు, అవి పనిచేస్తున్నంతసేపు అవి ఉన్నాయనే తెలియదు మనకు. అవి పనిచేస్తున్నంత వరకు కూడా మోకాలు బాగా పనిచేస్తుంటుందంటే మోకాలు ఉన్నట్టే తెలియదు మనకు. మోకాలు నొప్పి వచ్చినప్పుడే మోకాలు ఉందని తెలుస్తుంది. చెవులు కూడా పనిచేస్తూ ఉంటే ఏదైనా సరే మనకి తెలియదు, ఇంట్లో శరీరంలో అవి పనిచేస్తున్నప్పుడే వాటి విలువను మనం తెలుసుకుంటూ దాన్ని అతిగా ఉపయోగించకూడదు. ఏది కూడా అతిగా మాట్లాడకూడదు, అతిగా వినకూడదు, అతిగా చూడకూడదు, అసలు వినకుండా ఉండకూడదు, అసలు చూడకుండా ఉండకూడదు, అసలు మాట్లాడకుండానే ఉండకూడదు. నోరు ఇచ్చింది మాట్లాడటానికే కదా, కళ్ళు ఇచ్చింది చూడటానికే కదా, చెవులు ఇచ్చింది వినడానికే కదా. కనుక ఇచ్చాడు కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు చూస్తానంటే మళ్ళీ భగవంతుడు మొట్టికాయ వేస్తాడు. మొట్టికాయ అంటే ఏ విధంగా వేస్తాడు? కళ్ళల్లో ప్రాబ్లము, గొంతులో ప్రాబ్లము, చెవుల్లో ప్రాబ్లము, ఏవో ఒకటి వస్తాయి. ఊరికే పోవు. మనం ఎప్పుడైతే దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, ఏ ఇంద్రియాన్నైనా దుర్వినియోగం చేస్తే వాళ్ళు ఆ దుఃఖాన్ని ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరాల్సిందే. భగవంతుడు కూడా ఏమి చేయలేడు. నేను రూల్స్ రెగ్యులేషన్ చెప్పాను కదా, నువ్వు ఫాలో అవ్వకపోతే పనిష్మెంట్ వచ్చి తీరుతుంది అంతే. నాకు ఎందుకు చేసావు, నేను పూజ చేశాం కదా, పూజలు చేసి పూజలు చేస్తే మాత్రం, పూజలు చేసినా కొబ్బరికాయలు కొట్టినా నేను చెప్పిన మాటలు వినకుండా కొబ్బరికాయలు కొడతానంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పిన మాటలు వినాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అది వైదిక జీవనం అంటారు. భగవద్గీతలో చెప్పాను ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చూడాలి, ఇలాంటి వినాలి, ఇలాంటి వినకూడదని చెప్పాను కదా. అది ఓ ప్రాణదైవమా, ఈ శ్రోత్ర ఇంద్రియంలో ఉన్నటువంటి ఆ వినే శక్తి, వినికిడి శక్తి నువ్వే కదా అని చెప్పి చెప్తున్నాయి. అంతేకాదు చక్షుషి అన్నారు. శ్రోత్రే ప్రతిష్ఠిత యాచే చక్షుషి, ఏదైతే కళ్ళల్లో కూడా కనులయందు చక్షుషి నెలకొని ఉన్నదో, చక్షువులు అంటే కళ్ళు, కళ్ళయందు చూసే శక్తి, కళ్ళు చూస్తున్నాయండి. ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది ఇప్పుడు మీకు? ఇక్కడ నేను కూర్చున్నాను, మీరు చూస్తున్నారు, వింటున్నారు, కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఆనందం, ఆ ప్రాణదేవత వలన, లేకపోతే లేదు కదా. ఎందుకంటే ప్రాణదేవతను ఎలా చెప్తారు స్వామిని అన్నారు, వినే శక్తి అన్నారా లేదా, చూసే శక్తి అన్నారా లేదా, శక్తే ప్రాణం. చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి అంటున్నారు చూడండి. ఆ శక్తి 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 అనేదే ప్రాణం. అర్థమైందా ఇప్పుడు? చూసే శక్తి అంతేకాదు మనస్సు, చింతన చేసే శక్తి, ఆలోచించే శక్తి, మనస్సుకి ఆలోచన చేసే శక్తి ఉన్నది, అది కూడా నువ్వేనా. అందుకే ఐన్స్టీన్ అన్నట, నేను దేవుడు ఉన్నాడో లేదో నేను నాకు తెలియదు కానీ ఈ సృష్టి అంతా చూస్తూ ఉంటే ఈ సూర్యుడు, ఈ నదులు ప్రవహించడం, భూమి ఆకర్షణ శక్తి, ఇవంతా చూస్తుంటే చెట్లు, కొండలు, వాగులు, కోనలు, ఇవన్నీ సృష్టి ఆర్డర్ అన్నమాట. ఇదంతా ఈ క్రమాన్ని చూస్తుంటే నియతి, ఒక పవర్ ఉన్నది ఏదో అంటాడు ఆయన. దేవుడని నాకు తెలియదు కానీ ఈ విరాట్ స్వరూపాన్ని చూస్తుంటే నాకు ఒక శక్తి ఏదో ఉన్నది అనిపిస్తున్నది అంటాడు ఆయన. ఐన్స్టీన్ అంతటి వాడే, ఒప్పుకొని తీరాలి ఎంత సైంటిస్ట్ అయినా సరే చివరికి. ఎందుకంటే యాపిల్ పడితే కింద పడింది ఎందుకు పైకి ఎందుకు పోలేదని చెప్పి ఆలోచన వచ్చింది ఆయనకి. ఐన్స్టీన్కేనా? న్యూటన్, ఆయన న్యూటన్ కనుక న్యూటన్కి ఏం ఆలోచన వచ్చింది, యాపిల్ కింద ఎందుకు పడాలి, పైకి పోవచ్చు కదా అంటే భూమి ఆకర్షణ శక్తి అన్నారు. భూమి ఆకర్షణ శక్తి అన్నారు. ఆ భూమి ఆకర్షణ శక్తి చూసారమండి, శక్తి అన్నాం, అదే ప్రాణశక్తి, అర్థమైంది కదా. అందుకని అదే భగవంతుడు, విరాట్ స్వరూపం. ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి శరీరం లాంటిది, ఈ విశ్వమే భగవంతుడికి శరీరం. అందుకని మన విశ్వరూప ధ్యానం, విశ్వరూపాన్ని పూజించడం చేస్తాం. మనకు అంతా భగవంతుడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఏది ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఏది ఉన్నా సరే అంతా భగవంతుడే అన్నా. మనమే పిచ్చివాళ్ళమా ఏంటి, చాలా తెలియగల వాళ్ళం తెలుసా. వైదిక ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ చాలా తెలియగలవాళ్ళు. అంతేకాదు చింతన చేసే శక్తి మనసులో ఏదైతే ఉన్నదో, అది కూడా ఆ మనస్సునందు నెలకొని ఉన్నది ఏదైతే ఉందో అది ప్రాణమే. చివరికి ఏంటి ఇప్పుడు, అంతా నువ్వే కనుక నువ్వు శివాం తాం కురు. శివాం అంటే శాంతంగా ఉండు ప్రాణం, ఆ కోపం తెచ్చుకోవాకు, వెళ్ళిపోవాకు ఇంట్లో నుంచి, శాంతపడు శాంతపడు అంటుంటారు చూసావా. ఈ శరీరాన్ని శాంతంగా ఉంచు లేకపోతే శవమైపోతుంది, శవమైపోతుంది, కార్గోలో తీసుకుపోతారు. కార్గో అంటే తెలుసు కదా, కార్గో. ప్రాణం ఉంటేనేమో కారులో తీసుకుపోతారు, ప్రాణం పోతే కార్గో తీసు, కారు గో, కారు గో, కార్గో. ఒక్క ప్రాణం చూడండి, శరీరం అంతా ఉన్నది, కళ్ళున్నాయి, ముక్కున్నాయి, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి లేదు, ప్రాణం మాత్రం లేదు. దాన్ని తీసుకుపోండి, దాన్ని తీసుకుపోండి అంటారు. ప్రాణం ఉంటేనేమో ఆయన పిలవండి, ఆయన్ని కూర్చోబెట్టండి ఆయన అంటాం, ఆయన ఆవిడ అన్నదా కాస్త ఏమవుతున్నాం, దాన్ని తీసుకుపోండి అంటాం. ప్రాణం పోగానే అది అంటాం కళేబరాన్ని. చూసారా ఇప్పుడు ఇక్కడ మనకు గౌరవం ఇస్తున్నారంటే శరీరానికి గౌరవం ఇస్తున్నారు చెప్పండి మీరే. దేనికి గౌరవం ఇస్తున్నారు? ప్రాణానికి. అది అందుకమ్మా నువ్వు బయటకు వెళ్ళవాకు, ప్రశాంతపడు, శాంతపడు, మంగళంగా నువ్వు శివాం తాం కురు, మా ఉత్క్రమి, నువ్వు వెళ్ళొద్దు శరీరంలో నుంచి, వెళ్ళవాకు, శాంతపడు, కోపం తెచ్చుకోవాకు, ఇంట్లోకి రా మళ్ళీ అని చెప్పి అంటున్నాయి ప్రాణాలు, ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా. చివరి మంత్రం చదువుతాం ఇప్పుడు. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ
ಶ್ರೀಶ್ಚ ಪ್ರಜ್ಞಾಂಚ ವಿದೇಹಿನ ಇತಿ
ಇತಿ ಇಂದ್ರಿಯಾಣಿ ಪ್ರಾಣಂ ಸ್ತುನ್ವಂತಿ ಅನ್ನ ಮನಂ ಸಪ್ಲೈ ಚೇಸುಕೋವಾಲಿ. ಸ್ತುವಂತಿ ಅನ್ನೋದು ಕರೆಕ್ಟ್ ಆಕ್ಚುಯಲ್ಗಾ. ಕ್ರಿಂದಟಿ ಸಾರಿ ಕೂಡ ಒಂದು ಮಂತ್ರಂಲೋ ಚೆಪ್ಪಾನು, ಸ್ತುನ್ವಂತಿ ಅನ್ನ ಉನ್ನದಿ ಸ್ತುವಂತಿ ಅನ್ನ ಚೆಪ್ಪಾನು, ರೆಂಡು ಕೂಡ ಕರೆಕ್ಟೇ ಕಾವಚ್ಚು ಅನ್ನ ಕೂಡ ಅನ್ನಾನು. ಅಕ್ಕಡ ಇಕ್ಕಡ ಮನಂ ಸಪ್ಲೈ ಚೇಸುಕೋವಾಲಿ. ಇಂದ್ರಿಯಾಣಿ ಪ್ರಾಣಂ ಸ್ತುವಂತಿ ಈ ವಿಧಂಗಾ ಸ್ತುನ್ವಂತಿ ಕೂಡ ಕರೆಕ್ಟೇ, ಅದು ವೈದಿಕ ಪ್ರಯೋಗಂ. ಮಧುಸೂದನ ಸರಸ್ವತಿ ಯಂ ಬ್ರಹ್ಮ ವರುಣೇಂದ್ರ ರುದ್ರ ಮರುತಃ ಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಹಿ. ಆಯನ ಏನು ಚೇಸಾರು, ವೇದ ಪ್ರಯೋಗಾನ್ನ ತನ್ನ ಯೊಕ್ಕ ಧ್ಯಾನ ಶ್ಲೋಕಲ್ಲ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಸ್ತುನ್ವಂತಿ ಅನ್ನೋದು ಅದಿ ಹರ್ಷ ಪ್ರಯೋಗಂ ಸ್ತುನ್ವಂತಿ ಅನ್ನೋದು. ಕಾನೀ ಆಕ್ಚುಯಲ್ಗಾ ಗ್ರಾಮಟಿಕಲ್ಗಾ ಸ್ತುವಂತಿ ಅನ್ನೋದು ತಿಳ್ಕೋವಚ್ಚು, ಕಾನೀ ವೇದ ಪ್ರಯೋಗಂ ಗನಕ ಸ್ತುನ್ವಂತಿ ಅಂತ ಚೆಪ್ಪಿ ಚೆಪ್ಪುಕುಂಟಾಂ. ಇದಂ ಸರ್ವಂ ಪ್ರಾಣಸ್ಯ ವಶೇ, ಇಕ್ಕಡ ಉನ್ನದಂಥ ಕೂಡ ಸರ್ವಂ ಪ್ರಾಣಸ್ಯ ವಶೇ, ಪ್ರಾಣಂ ಯೊಕ್ಕ ವಶಂಲೋ ಉನ್ನದಿ, ಸ್ವಾಧೀನಂಲೋ ಉನ್ನದಿ. ವಶಂ ಅಂತೇ ಸ್ವಾಧೀನಂಲೋ ಉನ್ನದಿ. ಎಕ್ಕಡೆಕ್ಕಡ ಉನ್ನದಂಥ ತ್ರಿದಿವೇ ಯತ್ ಪ್ರತಿಷ್ಠಿತಂ, ಸ್ವರ್ಗಂಲೋ ಉನ್ನದಿ ಕೂಡ. ತ್ರಿದಿವೇ ಅಂತೇ ಸ್ವರ್ಗಂ, ಏದೈತೇ ಸ್ವರ್ಗಂಲೋ ಉನ್ನದೋ ಅದು ಕೂಡ ಪ್ರಾಣೇ ಪ್ರತಿಷ್ಠಿತಂ, ಪ್ರಾಣಮುನಂದೇ ವಶಮಯ್ಯುನ್ನದಿ, ಪ್ರಾಣಶಕ್ತಿ ವಲ್ಲನೇ ನಡುಸ್ತುನ್ನದಿ. ದೇವತಲು ಪಿತೃಲೋಕಂ ಇವನ್ನೀ ಉನ್ನಾಯಿ ಕದಾ ಪೈನ ಲೋಕಾಲನ್ನೀ ಕೂಡ, ಅಕ್ಕಡ ಕೂಡ ಪ್ರಾಣಶಕ್ತಿ ವಲ್ಲನೇ ನಡುಸ್ತುನ್ನಾಯಿ. ಕನುಕ ಓ ಪ್ರಾಣದೇವತ, ಇಂದಾಕ ತಂಡ್ರಿಲಾಗಾ ರಕ್ಷಿಸನ್ನಾಡು ಕದಾ, ಇಪ್ಪುಡು ಮಾತಾ ಇವ ಪುತ್ರಾನ್ ರಕ್ಷಸ್ವ, ತಲ್ಲಿ ತನ್ನ ಪುತ್ರುನ್ನ ರಕ್ಷಿಸನಟ್ಲುಗಾ. ಎಂದುಕು ತಲ್ಲಿಕಿ ಮಾತ ಅನ್ನ ಪೇರು ವಸ್ತುಂದಿ ಅಂತೇ, ಮಾತಿ ಇತಿ ಮಾತಃ, ಮಾತಾ ಅಂತೇ ಮೆಜರ್ ಜೇಸಿ ಮನಕು ಆಹಾರಾನ್ನ ಇಸ್ತುಂದಿ ಆವಿಡೆ, ಏನು ತಿನ್ನಾಲಿ ಎಂತ ತಿನ್ನಾಲಿ ಅಂತ ಚೆಪ್ಪಿ ಮನಕು ಇಸ್ತುಂದ ಅನ್ನಮಾಟ. ಅಂದುಕನಿ ಮಾತಾ ಅನ್ನ ಪೇರು. ಮಾ ಅಂತೇ ಟು ಮೆಜರ್ ಅಂತೇ ಲೆಕ್ಕ ಚೂಸಿ 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 ಬಿಡ್ತುಂದು ಕದಾ ಅಮ್ಮ ಮನಕು, ಮನ ಇಷ್ಟ ವಚ್ಚಿನಟ್ಟು ತಿಂತಾ ಅಂತ ತಿನ್ನವಾಕುರ ಅಂತ ಚೆಪ್ಪಿ ಡಬ್ಬಾಲ ಪೈನ ಬಿಡ್ತುಂದು ಮನ ಚೇತಿಗೆ ಅಂದಕುಂಡಾ. ಮನ ಇಷ್ಟ ವಚ್ಚಿನಟ್ಟು ಡಬ್ಬಾಲನ್ನೇ ತೀಸ್ಕೊಂಡು ತಿನ್ನುಂಟೇ ಮನ ಎಪ್ಪುಡೋ ಬೊಯ್ಯವಾಳಂ. ಆವಿಡ ಏನು ಚೇಸ್ತುಂದ್ರೆ మనకు తెలియకుండా తాళం వేసి పెడుతుంది లోపల, అంటే మనకు మెజర్గా ఇచ్చిస్తుందన్నమాట. చిన్న గిన్నెలో ఉగ్గు గిన్నె నుంచి గిన్నె ఇట్లా పెంచుకుంటూ వస్తుంది గిన్నెని, పెద్ద గిన్నె తర్వాత అట్లా అన్నమాట. అందుకని మాత అని పేరు. అమ్మ ఇందాకనేమో తండ్రి అన్నాడు, తండ్రి కంటే తల్లికి కరుణ ఎక్కువ కదా, తండ్రి వింటాడో వినడో అని చెప్పి ఇప్పుడు నువ్వు తల్లి లాంటిదాని అంటున్నారు. ఈ ఇంద్రియాలన్నీ కూడా నువ్వు మాకు తల్లి లాంటిదానివి, తల్లికి ఎంత కరుణ ఉంటుంది పిల్లలు. కుపుత్రో జాయేత కుమాత నభవతి అన్నాడు. చెడ్డ పుత్రుడు ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఉండదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. మాత అనేటువంటిది అంత కరుణ కలిగి ఉంటుంది కదా, నువ్వు మాత ఇవ తల్లిలాగా మమ్మల్ని రక్షించమ్మా, కోపం తెచ్చుకోవాకు, పిల్లల్ని రక్షిస్తుంది కదా. మేమేదో అన్నాం అనుకో, అయినా కోపం తెచ్చుకోవద్దు. పుత్రాన్ రక్షస్వ, పుత్రుని రక్షించినట్లుగా మమ్మల్ని రక్షించు ఓ ప్రాణదేవత. అంతేకాదు శ్రీశ్చ, మాకు శ్రీని ఇవ్వు అంటే ధనాన్ని ఇవ్వు, ప్రజ్ఞాంశ విద్యాశక్తి జ్ఞానాన్ని కూడా ఇవ్వు మాకు. మనిషికి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యము ఒకటి శక్తి లాంటిది, ధనము కావాలి విద్యము కావాలి. సరస్వతి లక్ష్మి పార్వతి శక్తి మాత్రమే దేనికండి, ఏం ప్రయోజనం? శక్తి దేనికోసం అన్నారు, విద్య సంపాదించడం కోసం. ఆరోగ్యమే కదా శక్తి అంటే, ఆరోగ్యం శక్తి విద్య సరస్వతీదేవి లక్ష్మి ధనం ఇవన్నీ ఉంటేనే మనకు సౌభాగ్యం ఆనందం సుఖం శాంతి ఉంటుంది. శ్రీ అంటే మనకు సంపదనివ్వు, మాకు ప్రజ్ఞమంటే విద్యను కూడా ప్రసాదించు, మేధస్సును ప్రసాదించు, బుద్ధిని ప్రసాదించు. విదేహి మాకు ఇవ్వవలసినది, నహ మాకు అని అర్థం. నాకు అని చెప్పలేదు చూసారా, నేనొక్కడే కాదు, మనం ఎక్కడ ఏ ప్రార్థన చేసినా అందరికీ అని అడుగుతాం. అలా అడగాలి ప్రార్థనలో ఎప్పుడు, నాకు మాత్రం ఇవ్వు లేకపోతే మా అబ్బాయికి మా అమ్మాయికి మాత్రం ఇవ్వు అని చెప్పి అనకూడదు, అందరికీ అని అడగాలి. నహ అంటే మా అందరికీ ఇవ్వవలసినది. ఇతి ఇంద్రియాన్ని ప్రాణం స్తున్వంతి, ఈ విధంగా ఇంద్రియములు ప్రాణాన్ని స్తుతి చేసినయి అని చెప్పి ఇంతటితో ఈ యొక్క రెండవ ప్రశ్న అయిపోయింది. తర్వాత వచ్చే వారం మూడవ ప్రశ్నలోకి వెళతాం. ప్రాణస్థితి అయిపోయింది, తర్వాత ప్రాణ ఉపాసన గురించి వస్తుంది. మూడవ శిష్యుడు వచ్చి ఇప్పుడు ఈ రెండవ శిష్యుడికి ఆనందంగా ఉంది, గురువుగారు సమాధానం చెప్పారు, అందుకని తన చోట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత మూడో శిష్యుడు వస్తాడు, ఆయనేం అడుగుతాడో చూస్తాం వచ్చేవారం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.